अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्तश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ॐ नमः शिवायै च नमः शिवाय ॐ नमः शिवायै च नमः शिवाय ॐ नमः शिवायै च नमः शिवाय పూర్వం ఋషిక అని పేరు కలిగిన ఒక మహాత్మురాలు బాల్యంలోనే వివాహమై భర్తను కోల్పోయి ఇప్పుడు తన జీవితం ఎలా నడుపుకోవాలా అని ఆలోచించి శివారాధన వల్ల జీవితానికి ప్రశాంతత వస్తుంది అని భావించి ఒక దివ్య ప్రదేశానికి వెళ్ళి పార్థివలింగాన్ని తయారు చేసుకుని ఈశ్వర పూజ చేయడం మొదలుపెట్టింది. పరమ సుందరి ఆమె, కానీ బాలవితంతు. ఆవిడ బ్రహ్మచర్య దీక్షతో సన్యాసిని దీక్షతో శివారాధన చేస్తున్న ముఖంలో మాత్రం ఒక పవిత్రమైన కాంతి ఉన్నది. సహజంగా సౌందర్యవతి, సుందరీమణి అయినటువంటి సన్యాసిని. శివుణ్ణి విడిచిపెట్టకుండా అర్చన చేస్తున్న సమయంలో మూఢుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడి పేరే మూఢుడు. అసురుడు కనుక మూఢాసురుడు అన్నారు. కొంతమంది పేర్లు చాలా గొప్పగా ఉంటాయండి బాబు. పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు వాళ్ళకి ఆ పేర్లు పెడతాడనమాట. పేరుకి తగినట్టుగా అందరూ నడుచుకుంటారా అంటే నడుచుకోరు. కానీ మాకు పిచ్చేశ్వరరావు అని ఒకడు ఉండేవాడు. అతని మాటలు నిజంగా పిచ్చగానే ఉండేవాడు. మరి ఈ మూఢాసురుడి యొక్క బుద్ధి కూడా మూఢబుద్ధి. వాడు స్త్రీలోలుడు. సహజంగా సన్యాసిని దీక్షలో ఉన్న స్త్రీ ఎవరైనా తపస్సు చేసుకుంటే వినయంతో నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ మీదకు కూడా పెడతారా ఈ దుర్మార్గుడు వెళ్ళి ఆవిడ మీద పడ్డాడు. అప్పటికి ఆవిడ సౌమ్యంగా, ఒరే నాయన, ఈ వివాళ్ళే తెల్లవారుజామున నలుగురిని ఉరివేశారని ఇలాంటి వాళ్ళని 7 ఏళ్ళు ఆలస్యమైనా కొంచెం దూరంగా వెళ్ళు, నేను శివారాధనతో బతుకుతున్నాను, కామానికి అతీతురాలు నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా లింగాన్ని పక్కగా తోసిపారేసి ఆవిడ మీద పడ్డాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు లింగంలోంచి ప్రత్యక్షమై, వరిపాపాత్ముడా, కాముకులు రెచ్చిపోతున్నారు ఈ మధ్యకాలంలో, ఇలాంటి వాళ్ళని సత్వరం శిక్షించాలి. కాముకులు ఎడల, అత్యాచారాలు చేసేవారి ఎడల ఏమాత్రము జాలి చూపించకూడదు అని సోలంతో వాడిని ఒక్క పోటు పొడి చంపేశాడు. ఆ శివుడే మనకు ఆదర్శం. కాబట్టి ఏంటనమాట, ఈ మధ్యన శివుడు తన సోలాన్ని ఆ మధ్యన ఒక కమిషనర్ గారి చేతిలో పెట్టాడు. తెల్లవారుజామున తీసుకెళ్లి వాళ్ళని వేసి పారేశాడు అంతే. అప్పుడప్పుడు కొన్ని ఇలాంటి పనులు చేయకపోతే ఈ పాపాత్ములు రెచ్చిపోతారండి. పూర్వకాలంలో శిక్షాస్మృతి గట్టిగా ఉండేది. బలాత్కారం లాంటివి మరీ దౌర్జన్యం పెరిగిపోయినప్పుడు, హత్యలు పెరిగిపోయినప్పుడు పూర్వ మహారాజులు వాళ్ళని కొరత అని వేసేవారు. ఆ కొరత లాంటి శిక్షలుంటే జీవులు కొంత వెకిలి వేషాలు వేయకుండా ఉంటారు. కొరత అంటే ఏమిటో తెలుసు కదా, ఒక మంచి కర్రని, 8 అడుగుల కర్రని చెక్కేవారు బాగా చివర. ఆ చెక్కిన కర్ర చివర ఎలా ఉండేది, సోలంలో ఉండేది. అది నాలుగు అడుగులు భూమిలో పాతి, మిగతా నాలుగు అడుగులు పైకుండేలా చూసేవారు. సోలంలా బాగా చెక్కబడింది కర్ర దగ్గరికి తీసుకొచ్చి పాపాత్మల్ని రెండు కాళ్ళు విడదీసి ఆసనస్థానం ఇలా కసిక్కి దింపేసేవారు. దానివల్ల మళ్ళీ ఎప్పుడు ఇంచుమించు ఒక 5-6 ఏళ్ల వరకు ఆవిడ అలాంటి దోలికి వచ్చేవాడు కదా. స్త్రీలను మానభంగం చేసేవాళ్ళు, కొన్ని హత్యలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొరత అని శిక్ష వేశారన్నాడు. కొర్రు వేయుట కొరత వేయుట అంటే ఇదనమాట. నిజంగా నా శిక్షలు ఉన్న రోజుల్లో నేరాలు చాలా తక్కువగా ఉండేవట. అందులో ప్రతిష్టానపురాన్ని పరిపాలించే మహారాజు గారు, అలాగే ప్రాచీన బరిహీన ఒక మహారాజు. ఇలాంటి వాళ్ళ కాలంలో ఈ శిక్షల తీవ్రత ఎక్కువ కాబట్టి ధర్మం 4 పాదాల నడిచింది. అరుదుగా ఎక్కడో ఒక్కడూ అలా తప్పు చేసేవాడు, వాడికి శిక్ష బహిరంగంగా అమలు చేసేవారు. ఆ శవాన్ని కూడా కొర్రేసిన తర్వాత అక్కడే వదిలేసేవారు. 4-5 రోజులు ఆ శవం అలా వేళ్లాడుతూ ఉంటే జనాలు చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకునేవారట. మాట వరసకు కూడా పరులు సొమ్ము పైసా ఎత్తుకెళ్ళేవారు కదా దొంగలు ఆ రోజుల్లో. అంత జాగ్రత్తగా శిక్షని అమలు చేశారు. ఇప్పుడు కలియుగం అయిపోయింది. కొంతమంది పాపిష్టి వాళ్ళని రక్షించడం కోసం న్యాయవాదులు అవుతున్నారు. అది ఎంత పాపం అంటే న్యాయవాది అంటే వాడి పేరే న్యాయవాది, అన్యాయవాదే. పాపాత్ముల తరపున వాదించడమా? కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను శివుడు మూఢాసురుడు కఠోర తపస్సు చేస్తున్న సన్యాసిని మీద పడగానే సోలంతో ఒక్క పోటు పడి చంపాడు. ఆ తర్వాత అమ్మాయి నీకేం కోరిక అంటే శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపో. ఇంకొక కోరిక కూడా ఉంది, లోకోపకారం కోసం నువ్వు ఈ పార్థివలింగాన్ని రాక్షసుడు పక్కన పారవేయగానే అందులో నుంచి ప్రత్యక్షమయ్యావు. పార్థివలింగంలో నుంచి ప్రత్యక్షమయ్యావు. అది ఎందుకు ప్రత్యక్షమయ్యావు? లోకోపకారం కోసం. అందులోంచి ఎందుకు ప్రత్యక్షమయ్యావు? లింగాన్ని తీసి పక్కన పారవేసి ఈ దుర్మార్గుడు నాబోటి ఒక సన్యాసిని బలాత్కరించబోతుంటే ప్రత్యక్షమయ్యావు. ఇది నిజంగా మహోపకారమే. దీనికి గుర్తుగా కలియుగం అంతవరకు ఇక్కడే ఉండు. ఈ లింగంలో నువ్వు కొలువయ్యుండు అనగా ఆయన తథాస్తు అన్నాడు. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అనగా, అప్పుడు ఆవిడ ఏమంది, నాకు చాలా కాలం నుంచి గంగలో స్నానం చేయాలని ఉన్నది. మమార్థే చైవ వైశాఖే మాసిదేయం తొయావచ. నా కోసం ప్రతి వైశాఖ మాసంలో, ఇవాళ సప్తమి, వైశాఖ మాసం శుక్లపక్షం, ఈరోజు లింగం నుంచి ఆవిర్భవించి అనుగ్రహించావు. ఈ సమయంలోనే గంగ కూడా ఇక్కడ ఉన్న నర్మదా నదిలో ప్రవహించేలా చెయ్యి. ఈరోజంతా గంగ ఇక్కడ ఉండేలా చెయ్యి. తదనంతరం నేను ప్రతిష్ఠించుకున్న పార్థివలింగం భంగం అయిపోయింది. ఇక్కడ నువ్వు ప్రత్యక్షం అవ్వడానికి ముందు దివ్యలింగాన్ని, నీ హృదయలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు. నీ హృదయలింగం నా పార్థివలింగ స్థానంలో ప్రతిష్ఠించు. దానికి నందికేశ్వరలింగం అని పేరు పెట్టు. నాకు ఆనందం కలిగించిన ఈ లింగం కలియుగాంతం వరకు ఉండుగాక. ఈ లింగం ఉన్న ప్రాంతంలో వైశాఖ శుక్ల సప్తమి నాడు గంగ నర్మదా నదిలో ప్రవహించుగాక అని కోరుకోగా, ఆ ఋషిక కోరిక మీద శివుడు గంగని పంపాడు, తాను ప్రతిష్ఠింపబడ్డాడు. అదిగో అలా వచ్చిందన్నమాట ఈ లింగం. ఆ లింగాన్నే ఎంతోమంది చాలా కాలం పూజించి తరించారు. అక్కడికే గోవు వచ్చి అందులో స్నానం చేసి నల్లగా ఉన్నది కాస్త తెల్లగా అయిపోయింది. ఈ ప్రాంతంలోనే విప్రుడు తన తల్లి అస్థికలు కూడా కలిపి తల్లిని కైలాసానికి పంపించగలిగాడు. ఈ లింగం ఎందుకు ఇక్కడికి వచ్చింది అని నువ్వు అడిగావు, సమాధానం చెప్పానని నారదునికి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏదన్నా ఒక ప్రాంతం క్షేత్రం అవ్వాలంటే ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి ఉందండి. అక్కడ ఒకళ్ళిద్దరు కాదు, ఎంతోమంది మహానుభావులు తపస్సు చేయటం వల్ల, ఉపాసనలు చేయటం వల్ల, ఆలయాలు కట్టడం వల్ల, కింద యంత్ర ప్రతిష్ట చేయటం వల్ల ఆ ప్రాంతంలోకి పరమాత్మ వస్తాడు. పరమాత్ముడు అంతటా ఉన్నప్పటికీ అంతటా ఉన్నవాడిని మనం గుర్తించలేం కనుక ఆ గుర్తించడం కోసం ఒక మందిరంలో ప్రవేశిస్తాడు. విద్యుత్ ఉంది, విద్యుత్ ఉందని మనకి తెలియాలంటే ఎప్పుడు ఎలా తెలుస్తుంది? ఇదిగో ఈ దీపంలో ప్రవేశించి వెలిగితే ఓహో ఇందులో విద్యుత్ ఉందని తెలుస్తుంది. పైగా అంతటా నిండిన విద్యుత్తు ఒక శక్తి ఈ దీపంలోకి వస్తేనే కాంతి రవ్వగలుగుతుంది. అలాగే సర్వాంతర్యామైన పరమాత్మ కూడా ఒక మందిరంలో తన కాంతిని నిక్షిప్తం చేసి అక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళని అనుగ్రహిస్తాడు. అందుకే దానికి దేవమందిరం అని పేరు. కాకపోతే ఇందులో కరెంటు ఉండి స్విచ్ వేస్తేనే ఈ దీపాలు వెలుగుతాయి, కానీ పరమాత్మ అలా కాదట. అక్కడ ఉండేటటువంటి భక్తులు అర్చకులు ఈ ఇద్దరి మీద ఆధారపడి శక్తిని నిక్షిప్తం చేస్తాడు. అర్చకుడి యొక్క అర్చన వల్ల
ఆ ఆలయంలో ఉండేటటువంటి లింగము దేవుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అర్చకుడు సక్రమంగా అర్చన చేయకపోతే అందులో ఉన్న దేవశక్తి ఆకాశంలోకి వెళ్ళి అదృశ్యమైపోయి తన దివ్యశక్తిలో కలిసిపోతుంది. అలాగే అర్చకుడు ఎంత పూజ చేసినా భక్తులు కూడా సరైన వాళ్ళు కాకపోతేనో, వచ్చే భక్తులు సరైన వాళ్ళు కారు, రోజు అక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. అప్పుడు కూడా భగవంతుడు ఎక్కువ శక్తిని అందులో నిక్షిప్తం చేయకుండా తన శక్తిని ఉపసంహరించుకుంటాడు. కాబట్టి ఈ ప్రపంచం అంతా రెండు శక్తుల మీద ఆధారపడి ఉంది, దేవాలయ శక్తి మీద ఆధారపడి ఉంది. ఈ దేవాలయ శక్తి అర్చక శక్తి మరియు భక్తుల శక్తి ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి అర్చకులు భక్తులు కలిసి ప్రపంచాన్ని కాపాడే పరమాత్మని ఆలయంలో ఉంచేలా చేయాలి. చేయాలంటే వీరందరూ కూడా ఇలాగే అనమాట, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదుర్కొని నిరంతరం ఏదో ఒక సమయంలో భగవత్కథ వినడం, ఆలయానికి రావడం, కాసేపు సంకీర్తన చేయడం, భక్తితో భగవన్నామ స్మరణం విడిచిపెట్టకుండా మీ ఇష్టదేవత స్మరణ చేయండి. వీలున్నంత వరకు సిద్ధకుంజిక స్తోత్రం అనే స్తోత్ర పారాయణ చేయండి. ఎంత ఎక్కువ చేస్తే దేశానికి అంత లాభం అన్నమాట. విడిచిపెట్టకుండా సిద్ధకుంజిక స్తోత్రం చేస్తే ఇప్పుడున్నటువంటి వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి, శత్రువులు పేడపోతుంది, రాజధాని కష్టాలు లాంటి కష్టాలు ఏమైనా ఉంటే తీరిపోతాయి, మనకి రావలసిన డబ్బులు ఉంటే వస్తాయి, అనారోగ్యాలు ఉంటే తొలగిపోతాయి. ఏదైనా ప్రపంచ శాంతి మనకు కావాలి, మన శాంతి కావాలి. అందువల్ల సిద్ధకుంజిక స్తోత్రం హాయిగా పారాయణ చేయండి. పారాయణ చేయలేని వాళ్ళ కోసం నేనే పారాయణ చేసి యూట్యూబ్లో పెట్టాను, దాన్ని మీరు వినండి. కనీసం శ్రవణం ఎంతో పారాయణం కూడా అటువంటిదే. పారాయణం ఎంతో శ్రవణం చేయించడం, ఇతరులకు వినిపించడం కూడా అంతే. ఇవన్నీ మనం చేయాలి, తప్పదు. భగవద్భజన మాత్రమే ప్రస్తుతం రక్షిస్తుంది. దానికి ఇప్పుడు మేము చెప్పే కథలు కూడా చాలా గొప్పవి. ఇవాళ శనివారం, దానికి తోడు ఉదయం 8 గంటల నుంచి ఇంచుమించుగా మనకి త్రయోదశి కూడా వచ్చింది. అంటే ఈవినింగ్ అంతా శని త్రయోదశి ఉంది. ఈ శని త్రయోదశి అనే పర్వదిన నాడు సంధ్యా సమయం నుంచి మొదలుపెట్టి శివకథ వింటే చాలా పుణ్యం వస్తుందని, భయంకర రోగాలు తొలగుతాయని, మృత్యువుని కూడా పారద్రోలవచ్చని మనకి శివపురాణం చెబుతున్నది. మృత్యుంజయుడు కదా పరమేశ్వరుడు, ఆయన కథలు వింటే మనం మృత్యువుని జయిస్తాం, లేదంటే మృత్యువు కోరల్లో చిక్కుకుని అనారోగ్యం పాలి నశిస్తామట. అందువల్ల పూర్వకాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా రోగాలు ప్రబలినప్పుడు ఔషధాలు వేసుకుంటూ ఈ ఔషధాలు ఫలించడం కోసం మృత్యుంజయుని కథ వినేవారు. ఒకప్పుడు రాజస్థాన్లో అర్బుదారణ్యంలో ఒక బోయేవాడు ఉండేవాడు. అర్బుదము అనే ఒక కొండ పేరు వినే ఉంటారు కదా, మౌంట్ ఆబు అని పిలుస్తున్నామే, ఆ మౌంట్ ఆబు దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని కొండలన్నింటినీ అర్బుద పర్వతాలు అనేవారు. సరిగ్గా ఇప్పుడు మౌంట్ ఆబుకి 25 కిలోమీటర్ల దూరంలోనే అసలు సిసలైన పెద్ద అర్బుద పర్వతం ఉన్నది. ఆ చుట్టుపక్కల ఉన్న అడవులన్నీ కూడా ఈ పర్వతారణ్యాలన్నీ అర్బుదారణ్యం అని పిలువబడతాయి. 12 అరణ్యాలు చాలా గొప్పవి భారతదేశంలో ఉన్నాయని చెప్పాను కదా, అందులో దండకారణ్యం, నైమిషారణ్యం, అర్బుదారణ్యం, హిమవదరణ్యం, పుష్కరారణ్యం, గంగారణ్యం, ఉత్పలారణ్యం, ఇవన్నీ చాలా గొప్ప అడవులు. అందులో అర్బుదారణ్యం అంటే రాజస్థాన్లోనే మౌంట్ ఆబీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అన్నమాట. దాదాపు ఆ రోజుల్లో 100 మైళ్ళు అడవి అండి అది. ఇప్పటికీ ఇంచుమించుకు 60 మైళ్ళ వరకు అడవి ఉన్నది, కానీ కలియుగం అవడం వల్ల చెట్లు ఎక్కువ కొట్టేశారు, కొండలను కూడా ఆక్రమించారు, కొండల్ని పిండి చేసి అక్కడ ఇళ్ళు కట్టేస్తున్నారు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఇంకా కొంత మిగిలింది. ఆ ప్రాంతంలో తరచుగా శ్రీమన్నారాయణుడు విహరించేవాడు. ఈ అర్బుదారణ్య ప్రాంతంలో ఒక బోయేవాడు ఉన్నాడు. వాడికి ఒక తల్లి తండ్రి, వాడికి ఒక పెళ్ళం, కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు పచ్చిమాంసం ఎక్కువ తినేవారు, కాల్చుకు తినడం కంటే పచ్చిమాంసం ఎక్కువ తినేవారు. చైనా నుంచి వీళ్ళు ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు జంతువుని కొట్టేయడం, చర్మం వలిచేయటం, వాటిని తినేయటం అనమాట. అందులో రక్తం తాగడానికి ఇష్టపడ్డారు వాళ్ళు బాగా. ఆ వ్యాధుడి పేరు కూడా ఎవరు చెప్పలా, వాడికి కిరాతకుడిని మాత్రమే వ్యాసుల వారు అన్నారు. ఇలా ఉండగా ఒక రోజున వాడి పెళ్లి రోజు వచ్చింది. వాళ్ళు కూడా పెళ్లి రోజు బాగా జరుపుకుంటారండి. ఎంత బోయేవాళ్ళైనా ఎంత పాపాత్ములైనా సంవత్సరానికి ఒక రోజు మ్యారేజ్ డే జరుపుకోవాలి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇవాళ మనం కలియుగంలో పెళ్ళాన్ని గౌరవించడం లేదు, మ్యారేజ్ డే అయినాడన్నా భార్యామణి యొక్క ముచ్చట్లు తీర్చడం లేదు, ఇష్టపడతాడు మన దాన్ని మనం తిరిగేస్తున్నాం. అలా తిరగకూడదట. జీవితంలో మరపురాని ఒకే ఒక్కరోజు పెళ్లి రోజు. ఇద్దరు ఎక్కడెక్కడ వాళ్ళు కలిసి కాపురం మొదలు పెడతారు. పాప అన్నీ విడిచిపెట్టి నువ్వే దిక్కుని వస్తుంది, నీ గోత్రంలోకి అడుగు పెడుతోంది, నీ వంశం నిలబెడుతోంది ఆ భార్య. ఆ భార్యని సంవత్సరానికి ఒక రోజైనా గౌరవించదండి అంటే మిగతా రోజులు మానేమని కాదు. దిక్కుమాలాడు మళ్ళీ దృష్టిలో పెట్టుకుని గురువుగారు చెప్పారుగా ఏడాదికి ఒక్క రోజన్నా నేను గౌరవిస్తాను, మిగతా రోజుల్లో కొడతాను అని అనకూడదట. అమ్మ నాన్న బెల్లము, పెళ్ళామంటే అల్లము అని పాడకూడదు. పెళ్ళాను పెళ్ళమే, తల్లిదండ్రులు తల్లిదండ్రులే, అత్తమావులు అత్తమావులే, ఎవరికి ఇచ్చే గౌరవం ఇచ్చి ఆ కుటుంబాన్ని నిర్వహించడంలోనే జ్ఞానం ఉన్నది. మరి అలా లేనప్పుడు పెళ్ళెందుకు నువ్వు హాయిగా వెళ్ళి ముక్కు మూసుకుని సన్యాసమే పుచ్చుకోవచ్చుగా. అప్పుడు మాత్రం పెళ్ళో పెళ్ళో అని ఆ తర్వాత పెళ్ళని రాగానే వెళ్ళో వెళ్ళో అని గెంటేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట, ఒరే నిన్ను యమలోకంలోకి రారో రారో అని పిలుస్తానంటాడు ఆయన. అందువల్ల ఎంతటి పాపాత్ముడైనా పూర్వకాలంలో పెళ్లి రోజు జరుపుకునేవారు అనమాట. ఎంత మంచి మంచి పాటలు ఉండేవండి, జీవితాన మరువలేని ఒకే రోజు, ఇరు జీవితాలు ఒకటిగా చేసే రోజు, అదే పెళ్ళి రోజు అని మధురంగా పాడుకునేవారు పూర్వం. పాప ఈ అమ్మమ్మ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది, పాత రుచులు తలచి తలచి అమ్మమ్మ ఊగెను అన్నట్టుగా ఆవిడకి ఎంత ఆనందం వచ్చేసిందో చూసారా. అంటే మ్యారేజ్ డేస్ పాత రోజులు గుర్తుకొచ్చారన్నమాట. మ్యారేజ్ డే, క్యారియేజ్ డే ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు కొంతమందికి మురిపాలు వస్తాయన్నమాట. అందులో ఇందులో భీష్ముళ్ళు ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఎంత ఆనందం వస్తుందో ఆ రోజులు గుర్తుకొచ్చి ఆహా రోజులే వేరు అనుకుంటారు పాపం. పాపం ఈ బోయవాడు వాడి పెళ్ళం కూడా ఐకమత్యంతో బతికేవారట, మాంసం తినేటప్పుడు కూడా ఐకమత్యంతో తినేవారట. ఎంత క్రూరులు వాళ్ళు మాత్రం జాగ్రత్తగానే ఉన్నారు. సరిగ్గా శివరాత్రి నాడు అయిందిటండి వాడికి పెళ్ళి. వాడి అదృష్టం దురదృష్టం వాడికి తెలియదు, వాడికి ముహూర్తం ఏంటి, బోయవాడికి ముహూర్తం ఏంటి. అందువల్ల శివరాత్రి నాడు పెళ్లి చేసుకున్నాడు. ఓ శివరాత్రి వచ్చింది, తెల్లవారితే శివరాత్రి. అంతకు ముందు రోజున త్రయోదశి నాడే పగటిపూట పెళ్ళం వాడిని పిలిచి ఏమయ్యో అంది. ఏమిటేవో అన్నాడు వీడు. రేపు మన పెళ్లి రోజు ఏమన్నా గుర్తుందా అంటే గుర్తులేకపోవటం ఏమిటి, అమావాస్యం ఉందేగా మన పెళ్ళి అన్నాడు వీడు. మరి పెళ్లి రోజున ఈసారి మనం ఏం చేద్దాం అనగా, ఓ పని చెయ్యి, మా అమ్మ నాన్న బతుకున్నారు, మీ అమ్మ నాన్న బతుకున్నారు, మన పిల్లలు బతుకున్నారు, అందరం కలిసి రేపు జీలుగు కళ్ళు తాగుదాం. అడవుల్లో జీలుగు చెట్లు అని ఉంటాయట, ఈ చెట్ల నుంచి తీసే కళ్ళు ఫుల్లుగా తాగితే ఒక మూడు రోజులు లేవడేవాడు అని నేనల్లా ఇందులో రాశారమ్మా. అందువల్ల ఈ జీలుగు కళ్ళు ఇవన్నీ వీటి గురించి ఏం రాశారంటే, నా అదృష్టం ఏంటంటే మా అన్నయ్య గారు బుట్టాయిగూడలో పనిచేశారు. మా అన్నయ్య గారేమో పరమచేదస్తుడు, మా పెద్దన్నయ్యకి కాఫీ కూడా తాగేవాడు కదండి బాబు, నిజంగా అండం కాదు కానీ మా పెద్దన్నయ్య ఒకప్పటి రోజుల్లో అయితే మరీ కఠోర నియమంతో ఉండేవాడు. తర్వాత పెళ్ళయ్యాక కొంత మార్పు వచ్చింది, పెళ్ళం మార్చింది. అంటే మా వదిలి గారు మా తల్లి ఆవిడ కొంచెం ఇలా ఇంట్లో కూర్చుంటే కాదు బయటికి వెళ్ళి మనం జనంలో కలవకపోతే ఎలాగా అని కొంత ఆయన్ని మార్చింది. ఆ అన్నగారు అంటే ఎటువంటి వాడు, తండ్రి కదా, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ. మేము ఏం పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ మా పెద్దన్నయ్య పెద్ద వదిన విధంగా మమ్మల్ని చిన్నపిల్లల్ని బిడ్డల్లాగే సాకారు. మా వదిన మేము చదువుకునే రోజుల్లో మా ఇంటికి వచ్చేసింది, మేము పిల్లలం, నేనైతే బొత్తిగా 7వ తరగతో 5వ తరగతో చదువుతున్నానో తెలియదు. ఆ రోజుల్లో వచ్చింది చక్కగా తలకి నూనె రాసి దువ్వేది, మమ్మల్ని బిడ్డల్లా చూసింది. అందుకే మేము కూడా ఆవిడ అంత జాగ్రత్తగా చూస్తున్నాం అన్నమాట. పెద్ద కుటుంబం మాది. ఈ అన్నయ్య గారు కొంతకాలం బుట్టాయిగూడెం ఒక ఏజెన్సీలో పనిచేసేవాడు. ఈయనకేమో కాఫీ అంటే కూడా పడదు, రోజు స్కూల్లోకి పిల్లలు వచ్చేసేవారట. వచ్చేసేటప్పటికి తెగవాసనం నటాలో అని వచ్చేవారట. వీడు ఏం అనడానికి లేదు, మావాడు కొట్టలేడు, కొడితే వాళ్ళు వచ్చి చంపేస్తారు మీదకి వచ్చి, పైగా తాగిన వీకుల్లో ఉంటారు. అందుకని అప్పట్లో ఆ ఏజెన్సీ ఏరియాలో పనిచేస్తూ సాయంత్రం ఇంటికి రాగానే చేతులు కాళ్ళు అన్నీ అరగదీసేసేవాడు, బండకి అరగదీసి ఇవాళ వాడు తాగాడురా, వాడు మూతి మూతి మీద తిట్టాడురా, 3 రోజులు అన్నం తినలేకపోతున్నాను రా బాబోయ్ అని స్నానం చేసి సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసేవాడు అనమాట. నాకు నవ్వు వచ్చేసేది, ఏమిటి అన్నయ్య ఇలా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే, జీలుక్కల్లోనే ఉంటుందిట అడవిలో, అది భయంకరమైన కళ్ళుట, అది తాగితే పిచ్చిమత్తు వచ్చేస్తుందిట, అది ఒక భయం, మామూలు కళ్ళు కదరో, కళ్ళుల్లో కూడా ఇది ఒక కళ్ళు విచిత్రం కళ్ళు అనేవాడు. ఆ తర్వాత నేను ఈ శివరాత్రి మహాత్మ్యం చదువుతున్నప్పుడు శివపురాణంలో ఆ జీలుగు చెట్లు అనే చెట్లు ఉంటాయని, వాటి దగ్గర నుంచి వచ్చే కళ్ళు అడవిలో వాళ్ళు తాగేవారని, తాగితే బాగా మత్తు వస్తుందని, ఆ మత్తు సమయంలో మాంసం తినకపోతే పిచ్చెక్కిపోతుందని వర్ణిస్తూ ఉంటే ఓహో ఇదా రహస్యం అనుకునేవాడు అనమాట. ఈ కిరాతకుడు కథలో అదే రాశారు, ఆ ప్రత్యేకమైనటువంటి ఒక చెట్టు కళ్ళు ఉంటుంది, ఆ కళ్ళు ఒక 3 కుండలు పట్టుకొచ్చి ఇంట్లో రెడీగా పెట్టు, నేను ఇవాళ అడవికి వేట కడతాను, మంచి జంతువుని వేటాడేస్తాను, వాటిని పట్టుకొచ్చేద్దాం, కళ్ళు పక్కన, ఈ మాంసం పక్కన పెట్టుకుందాం. చిన్న చిన్న ముక్కల కింద చేయి, అందులో కొన్ని ముక్కలు పొల్లకు గుచ్చి కాల్చు. కళ్ళు తాగుతూ మన అబ్బాయిలు, తాతలు, ముత్తాతలు అందరం కూర్చుని ఈ మాంసం ముక్కలు నంచుకుంటూ కబుర్లు చెప్పుకుందాం, భలే భలే ఉంటుంది అన్నట్టు వాడు. వెంటనే వీడి తల్లిదండ్రి, ఒరే అబ్బాయి నాకే జింక మాంసం అంటే ఇష్టంలో అన్నారట. వీడి అత్తమామలు వచ్చి, చిచ్చి జింక ఏం బాగుంటుంది, అడవి దున్నపోతు మాంసం బాగుంటుంది అన్నారు వాళ్ళు. వీడి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా 5-6 ఏళ్ళు అనమాట. వాళ్ళల్లో కొడుకు ఒకడు వచ్చానట, ఈ చిన్నపిల్లలు 5 నుంచి 7 ఏళ్ల మధ్యలో ఉన్న ఇద్దరు కొడుకులు కూడా పంది మాంసం కావాలన్నారట. ఇంకా నేను నంది మాంసం అని అడగలేదు. వాడు అన్నాడు, అమ్మా నాన్నల కోసం జింక, అత్తమామల కోసం అడవి దున్న, పిల్లల కోసం పంది తెస్తాను. పెళ్ళమ్మ మరి నీకేసి నీకేం కావాలంటే ఆ ముగ్గురు కోసం తెచ్చినవి కలిపి కిచడీ చేసుకుని మనందరం తిందాం, నేను కళ్ళు తెస్తానది. ఇదిగో కళ్ళు అంటే మళ్ళీ ఫుల్గా ఉండాలి, పెద్ద పెద్ద బాణాలతో తేవాలి సుమా అన్నాడు వీడు. నేను తెస్తాలే అవ్వాయి, నువ్వు వెళ్ళి మాంసం తేంది ఆవిడ. వీడేం చేశాడు, వెంటనే ఒక ధనుస్సు బాణాలు పెట్టుకున్నాడు, వరలో పెద్ద కత్తి పట్టా కత్తి పెట్టుకున్నాడు. ఎందుకంటే జంతువులు వేటాడేటప్పుడు ఒక్కోసారి బాణాలు అవసరం, ఒక్కోసారి కత్తి అవసరం. ఇవన్నీ పుచ్చుకుని దాంతోపాటు ఒక కొబ్బరికాయ కూడా తినడానికి బయలుదేరాట. వాడికి కొబ్బరికాయ తింటే కానీ వేటాడలేడు, కొంతమందికి కొబ్బరి తింటే దగ్గురాదు. అందువల్ల శుభ్రంకు కొబ్బరికాయ పుచ్చుకున్నాడు, అది కూడా ముచ్చుకి దగ్గర తుంచి మరీ పట్టుకెళ్ళాట. ఇక దాంతోపాటుగా ఏం చేశాడు, మంచినీళ్ళు తాగాలి కదా, తోలుతిత్తులు ఉండేవి పూర్వం, ఇప్పటికి కూడా కొంతమంది లారీ డ్రైవర్లు ఆ తోలుతిత్తుల్లోకి నీళ్లు వేసుకెడతారు, కొందరేమో టైర్లో పోసుకుపోతున్నారు, కొండ వేరే విషయం. కానీ ఈ తోలుతిత్తి నిండా నీళ్లు పోసుకుని చంకకి తగిలించుకున్నాడు. ఒక కొబ్బరికాయ తినడానికి పక్కన పెట్టుకుని 2 చెక్కలు కొట్టినటువంటి చెక్కలు, ధనుస్సు బాణాలు, కత్తి, మంచినీళ్ళు ఇవన్నీ పుచ్చుకుని బయలుదేరాడు. బయలుదేరి అడవిలో ఎక్కడ వేట దొరుకుతుందని బయలుదేరాడు. తెల్లవారితే శివరాత్రి పర్వదినం, అంతకు ముందు రోజు వీడు బయలుదేరాడు. ఎంత గింజుకున్నా ఆ పూట వీడికి శాపమా అన్నట్టుగా ఒక్క జంతువు తగలలేదు కండి వీడికి. ఇదేంట్రా, రేపు పెళ్లిరోజు జింకని, అడవి దున్నపోతుని, పందిని తెస్తానని శపథాలు చేసి బయలుదేరాను, పంది లేదు, నంది లేదు, జింక లేదు, కుర్ర కుంక లేడు, ఎవడూ దొరకట్లేదు. ఈ తీరా ఇంటికి కడితే మా ఆవిడ తెగ తిడుతుందేమో, ఏ పెళ్లి రోజైనా మాంసం కళ్ళు లేకుండా మేము హాయిగా ఆనందంగా బతికామా, పెళ్లి రోజంటే మాంసం కళ్ళు ఉండాలి, ఈసారి కాయ కసరు తినాలేమో కర్మ అనుకుంటూ బయలుదేరాడు. ఈ కంగారులో వాడు ఎంత దూరం పెడుతున్నాడో చూసుకోలేదు, అడవిలో 50 మైళ్ళ దూరం అలా నడుచుకుంటూ పోయాడు పాపం. అలా వెళ్ళగా వెళ్ళగా భయంకర కేకారణ్యంలో అర్బుద పర్వత ప్రాంగణంలో ఓ పెద్ద భయంకరమైనటువంటి కటిక చీకటితో కూడిన కొండగుహలు, కొండగుహల మధ్యలో చెట్లు కనపడ్డాయి. వీడికి భయం వేసింది అప్పటికి. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, ఇక్కడ అన్ని కొండగుహలు, ఈ గుహల్లో పులులు, సింహాలు, భయంకరమైన నిలువుబంట్లు ఉంటాయి, అన్నిటికీ మించి చీకటైపోయింది, కొన్ని చోట్ల పాములు ఉన్నాయి, నల్ల త్రాచులు, ఎర్ర త్రాచులు, తెల్ల త్రాచులు, గోధుమ త్రాచులు, ఇవన్నీ పాములన్నీ నూడిల్స్లో అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి, చీకటి పడింది. ఇప్పుడు నేను వెనక్కిడినా వచ్చినంత వేగంగా వెళ్ళలేను. రాత్రంతా చీకట్లో తిరిగితే అడవిలో నాకు మాంసం దొరకడం బదులు నేనే మాంసం అయిపోతాను, పెళ్లి రోజు పోయి చావు రోజు తద్దినం రోజు వచ్చేటట్టుంది నాకు అనుకున్నాడు వాడు. పైగా కొండగుహల నుంచి చీకటి కూడా బయటికి తంతుంది. అప్పుడు వాడికి ఇలా కాదు, రేపు తెల్లవారి ప్రయాణం చేస్తాను ఇంటికి, తెల్లవారి ఏదో రకంగా చీకటి పడేలోపు పెళ్లి రోజుకి ఇంటికి చేరుకుందాం, ఈ పూటకి ఇక్కడ ఎక్కడన్నా చెట్టెక్కి కూర్చుందాం అనుకున్నట్ట. ఎందుకంటే కొండగుహల్లోకి దూరితే ప్రమాదం ఉండవు, గుహల్లో సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, ఎలుగుబంట్లు అయితే గట్టిగా పెట్టి నొక్కేస్తాయి. వీడు ఎంత వీరుడైనా 2-3 ఎలుగుబంట్లు మీద పడితే యుద్ధం చేయలేడు. అందుకని భయం వేసి తనను తాను రక్షించుకోవడానికి ఓ చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు వాడి అదృష్టం మారేడు చెట్టు. తెల్లవారితే శివరాత్రి వీడెక్కింది భయంకరమైన పెద్ద చెట్టు అనుకున్న చెట్టు, మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టుకున్న ముళ్ళు తప్పించుకుంటూ పైకి ఎక్కాడు, పైన గుబురు కొమ్మల్లో కూర్చున్నాడు. కింద చెట్టు ఎక్కడానికి ఓ రాయి ఉందిట, రాయి మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు వాడు. అది నిజానికి రాయి కాదు, అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన ఒక శివలింగం. అది వాడి దృష్టిలో రాయి, వాడికి శివలింగం ఏంటి వాడికేం తెలుసు, లింగము తెలియదు వాడి మహానికి, ఇంకోటి తెలియదు, అదో రాయి అనుకున్నాడు. ఆ రాయి మీద కాలేసి శివలింగం మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు వాడు. ఇంతలో క్రమంగా సూర్యుడు అస్తమించాడు. ఆ సూర్యాస్తమయ సమయానికి వీడున్న చెట్టుకి ఎదురుగుండా ఉన్న పెద్ద చెరువు బుడబుడ శబ్దమయ్యింది. ఆ చెరువులో నీళ్లు తాగడానికి ఏదో జంతువు వచ్చిందనమాట. వెంటనే వీడు ఏం చేశాడు, చెట్టు మించే బాణం ఎక్కుపెట్టి శబ్దభేదనే బాణం దాన్ని కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ వాడికి చెరువులో గుడగుడ శబ్దం ఆగిపోయింది. శబ్దం ఉంటే బాణం కొట్టగలను, శబ్దం రావటం లేదు, ఏదో జంతువు వచ్చి ఉంటుంది, క్రూరమృగం అయితే దాన్ని కొడితే నాకు పేడా పోయే, అది నిజంగా ఏ జంకో లేకపోతే అడవి దున్నపోతో పందు అయితే మాంసం దొరుకుతుంది అనుకున్నాడు వీడు. ఇంతకీ ఆ చెరువులో నీళ్లు తాగడానికి వచ్చేది ఒక ఆడజింక. ఆడజింక ఈ చెట్టు దగ్గరికి వచ్చింది తెలియక, వెంటనే వీడు బాణం ఎక్కుపెట్టాడు దానికి వేసి. దొరికేవే జింక, మా అమ్మ నాన్న జింక అన్నారు, అమ్మా నాన్నల కోరికే తీర్చేటట్టున్నాను అనుకుంటూ ఉండగా ఆ జింక మానవ భాషలో ఓయి పోయేవాడా కొట్టకోయి అంది. ఓసి నువ్వేదో జింక అనుకున్నాను, మంచి భాషలో మాట్లాడేస్తున్నావు, మా బోయవాళ్ళ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నావా నువ్వు అంటే నాకు అన్ని భాషలు వచ్చు, నేను జింకనైనా మాట్లాడగలను, చిన్న మాట ఒకటి మనవి చేసుకుంటాను విను అన్నది. ఏమిటన్నాడు వీడు, ఈ దగ్గరలోనే ఓ 2 మైళ్ళ దూరంలో మా గూడెం ఉన్నది, అంటే మా జింకలు నివసించేటటువంటి ప్రాంతం ఉంది, అక్కడ నాకు 4 చిన్న పిల్లలు ఉన్నారు పాపం. ఆ పిల్లలు అమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు, నేను ఆడదాన్ని తల్లిని, నువ్వు ఒక్క క్షణం నాకు అనుమతిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చి మళ్ళీ నీ దగ్గరికి వస్తానని కానీ పక్కపక్కనవి. ఓసి జంక, నేను అంత తెలివి తక్కువ కుంకననుకున్నావా, నా దగ్గర అనుమతి తీసుకుని పారిపోయి నన్ను మోసగిద్దాం అనుకుంటున్నావేమో, అది కుదరదు, ఒక్కసారి ఎక్కువ పెట్టిన బాణం విడిచిపెట్టకుండా వదల నేను. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, మాటలు నేర్చిన జంకోయ్, మానవుల భాష నేర్చిన జంకలను అసలు నమ్మకూడదన్నారు. ఏమిటేమిటి, నీకు అనుమతి ఇస్తే పిల్లలకి పాలిచ్చి మళ్ళీ వస్తావా, పాలిచ్చి వస్తావా, దొరికాడరా వీడెవడో, వీడు మోసగించి పారిపోయానండి అట్టే పారిపోతావా, ఎవడు నమ్మాడండి మిమ్మల్ని అన్నాడు వాడు. అప్పుడు అది లేదండి, నిజం చెబుతున్నాను నేను, మాటలు వచ్చిన జింకని కాదు మోసం చెయ్యని జింకని నేను. నేను గనక నీకు మాట ఇచ్చి వెనక్కి తిరిగి రాకపోతే తినకూడని పదార్థములు తిన్న పాపాత్ముడు, శివరాత్రి నాడు శివుని పూజించినటువంటి వాడు, శివరాత్రి నాడు భస్మం ధరించని వాడు, భస్మను ధరించకుండా రోజు అన్నం తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చేసే పాపములన్నీ నాకు వచ్చుగాక. నోటికొచ్చినట్టు మాట్లాడి తల్లిదండ్రులకు బాధ కలిగించేటటువంటి వాడు పొందే నరకం పొందుగాక. దాన్ని నిజంగా అనంతుడు భోజరాజీయంలో కూడా వీటిని తీసుకుని అందంగా రాశాడండి. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చున తండు, తండ్రికి తల్లికి మారు పల్కెడున తండును, ఆ కొన్ని వచ్చి ఒడ్ల చేనుల్లమెనర్ప మేయ జనుచున్న వృషంబున దల్చున అతడును. ప్రల్లదమాడి పెద్దలకు బాధ యొనర్చున తండు, తండ్రికి తల్లికి మారు పల్కెడున తండును, ఆ కొని వచ్చి వడ్ల చేనుల్ల మెలర్ప మేయ జనుచున్న వృషంబున దల్చునాతడు. త్రెళ్ళడు నట్టి దుర్గతుల త్రెళ్ళుదు నేనిటు రాక తక్కినన్. దుర్భాషలు పలికి, అనకూడని మాటలు పలికి తండ్రికి తల్లికి బాధ కలిగించేవాడు, పెద్దలకి బాధ కలిగించేవాడు. పెద్దలు అంటే గురువులు అన్నమాట, ఇక్కడ గురువులు మహాత్ములు, వాళ్ళకి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు, నోటికొచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఎదురు సమాధానం చెప్పి పెద్దలకి బాధ కలిగించేవాడు, తండ్రికి తల్లికి తల్లికి ఎదురు చెప్పి తిట్టేటటువంటి వాడు, ఆకలితో వచ్చి ఎవరి చెవులోనూ పడి గడ్డి మేస్తున్నటువంటి, వడ్ల చేను అని ఎందుకు చెప్తానంటే ఒడ్లు అంటే పరులు ఇతరులు అని అర్థం అనమాట. ఆవులకి నా వాళ్ళు పరాయి వాళ్ళనే తేడా ఉండదు. ఒక గోశాల నిర్వహిస్తున్న ఆయన ఆవుల్ని తన గోశాలలో కట్టాడు, ఆవులకి ఆకలేసింది, ఆవులకి ఇది మా వాళ్ల పొలం పరాయి వాళ్ల పొలం అనేటటువంటి భేదం ఉండదు కదా, అందుకని ఇది తెలియక పక్కనున్న ఇంకో రైతు పొలంలో పడి వేసింది. ఆ రోజుల్లో మందులు వేసేవారు కాదులేండి, ఇప్పుడు కనుక ఆవు కనుక వెళ్ళి పొలంలో పడి వేస్తే వెంటనే చచ్చిపోతుంది. అటువంటి విష కషాయాలు మందులు పొలాల్లో తల్లుతున్నాం, పూర్వం మందులు తల్లేవారు కాదు, అందుకని ఆవు వెళ్ళి పొలంలో మేస్తోంది. ఒడ్లు అంటే ఒరులు, ఒడ్లు పరాయి వాళ్ళని అర్థం. తన యజమాని పొలంలో కాకుండా పరాయి వాళ్ల పొలంలో ఆవు మేసినప్పటికీ దాని జోలికి వాళ్ళు వెళ్ళకూడదని శాస్త్రం. ఎట్టి పరిస్థితుల్లో ఆవు తిన్నా ఆ రోజుల్లో కొట్టేవారు కాదు. పొరపాటున ఒకడికి ఎవడికో తెలియక తన పొలంలో మేస్తున్నటువంటి ఆవుని ఛీ పో అని అదిలిస్తే కూడా పాపంట, అదల్చునాతడు అన్నారు, కొట్టడం పక్కనట్టండి, పో అని దాన్ని చీ చీ అని తరిమేస్తే కూడా పాపం. అలా ఆకలితో గడ్డి మేస్తున్నటువంటి ఆవుని తరిమి వేసిన వాడు పొందే పాపం నేను పొందుతాను, నీకు ఇచ్చిన మాట తప్పితే. నీకు మాట ఇచ్చి తిరిగి రాకపోతే ఆ పాపాత్ములంతా ఏ నరకాలు కడతారో అటువంటి నరకానికి పోతాను. కట్టుకున్న భార్యకు అన్నం పెట్టకుండా హత్య చేసి పరస్త్రీతో కులికేటటువంటి నీచుడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను. గురుడుని చేరి అతని పాదాలకి నమస్కరించి ఆ గురువుకు ద్రోహం చేసిన పాపాత్ముడు పోయే నరకానికి పోతాను. దేవాలయాల్లో ఉన్నటువంటి సొమ్ముని సొంతానికి వాడుకొని దేవుడికి ద్రోహం చేసినటువంటి వాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. దీపారాధనకు ఉపయోగించవలసినటువంటి నూనె ఇంట్లో వంటకి ఉపయోగించుకున్నవాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. స్త్రీ హత్య, శిశు హత్య, భ్రూణ హత్య చేసేటటువంటి వాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. ఇలా ఎన్నో ఒట్లు పెట్టింది, నన్ను క్షమించి నన్ను పంపించంటే వీడి మనస్సు కరిగిందిట. ఎలా కరిగిందో తెలిసిన, వీడు ఈ బాణం ఎక్కుపెట్టి కొడతా 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 అన్నప్పుడల్లా వీడి శరీరం కదిలింది. కదలగానే వీడి తోలు తిత్తులో ఉన్న నీళ్లు ఓ చుక్క పొంగి కింద ఉన్నటువంటి శివలింగం మీద పడ్డాయి. అది మొదటి జాము. శివరాత్రి ఆరంభం అవడానికి ముందుగా మొదటి జాము వచ్చింది. మొదటి జాము పూట వీడికి తెలియకుండానే శివలింగాన్ని నీళ్లతో అభిషేకించాడు. అదే సమయంలో వీడు ఎక్కినది బిల్వవృక్షం కదా, ఆ మారేడావుకి వచ్చి లింగం మీద పడింది. ఏకకాలంలో మొదటి జాములో శివలింగాన్ని నీళ్లతో అభిషేకించాడు, ఒక మారేడు పత్రము వేశాడు. ఈ పుణ్యం వల్ల వీడి మనస్సు కొంత మారింది, కరిగింది. ఒకప్పుడైతే వాడు అలా ఒప్పుకునేవాడు కాదు, చంపేసేవాడే. కానీ ఇప్పుడు వీడి మనస్సు తెలియకుండానే శివారాధన వల్ల మారింది. అందుకే నిత్యం శివుణ్ణి ఆరాధిస్తే మనస్సు పవిత్రమవుతుంది. రోజు శివుణ్ణి భక్తితో పూజిస్తే అవుతుందని మనసు మారిపోతుంది తెలియకుండా. అతి క్రూరుడు కూడా మారిపోతాడు. వీడు కొంచెం జాలేసి సర్లే వదిలేను, నీకు గంటన్నర సమీపిస్తున్నాను, గంటన్నరలో రాకపోతే మాత్రం చాలా బాధపడిపోతాను, ఓ పక్కన నా పెళ్ళం, నా బిడ్డలు, మా అత్త, మామ, అమ్మ, నాన్న అంతా కూడా తెల్లారి నేను తెచ్చే మాంసం కోసం ఎదురు చూస్తున్నారు, కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుని వచ్చేస్తామంటే చచ్చర వచ్చేస్తానని వెళ్ళిపోయింది. అది అలా వెళ్ళిందో లేదో మళ్ళీ వీడికి చెట్టు కింద గొడగొడ శబ్దమైంది. ఈసారి ఎవరు వచ్చారని చూస్తే ఈసారి మొగజింక వచ్చింది. వీడు మళ్ళీ వాణ ఎక్కి పెట్టాడు. అప్పుడు మొగజింక అంది, ఏమండి ఇందాక ఆడజింకలు వదిలేశారు ప్రతిజ్ఞ విని నన్ను వదిలేయండి అంది. ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అబద్ధాలు ఆడి వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతానే బాబు, అదంటే ఆడది, పిల్లలకి పాలిచ్చి వస్తానంది, నీకేమిటంటే ఆవిడ మా ఆవిడండి, ఆ పిల్లలు నా పిల్లలేనండి, నేను నా పిల్లలకు కూడా కొన్ని బుద్ధులు చెప్పాలండి, పైగా ఇక్కడ మాకు కూడా ఒక ఆస్తి ఉందండి, ఎస్టేటు పొలం, అది నాకు తప్ప ఎవరికి తెలియదు, మా పిల్లలకి రాసి ఇచ్చేస్తానండి, ఎందుకంటే ఒడ్లు పండేటటువంటి ఒక మంచి పొలం ఉందట, ఆ పొలాన్ని పిల్లలకి వాడట, జింకలకు కూడా పొలాలు ఉంటాయి తెలుసా, అడవిలో ఉన్న పొలాలు అవన్నీ వాళ్ళ పిల్లలకి పంచిపెట్టేస్తాయి, పక్క వాళ్ళకి పంచిపెడతారంటే ఎవరన్నాను, చచ్చిన మీ ఆస్తి నాకెందుకు ఇస్తారు, మీ పిల్లలకి ఇస్తారు, కానీ అందువల్ల సృష్టి యొక్క రహస్యం కనుక నేను కూడా మా పిల్లలకు కొన్ని బుద్ధులు చెప్పి ఆస్తి పంచి ఇచ్చి వచ్చేస్తాను అని ఇది కూడా మొత్తం ఓట్లు పెట్టింది. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ముక్కని పక్కవాడికి ప్రసాదం పెట్టకుండా తాను ఒక్కడే తిన్నవాడికి వచ్చే పాపం నాకు వచ్చుగాక అంది. అంటే దీన్ని బట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, 65-66 శ్లోకాల్లో చెప్పారు వేదవ్యాసుల వారు శివరాత్రి మహాత్మ్యంలో, ఏమనో తెలుసా, గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాక పాపం అర్చక స్వామి వారు మీకు చెప్పిస్తారు కదా, పాపం కాదు పుణ్యం అనుకోండి, మీకు చెప్పిస్తారు కదా, ఈ చెప్ప మీరు ఒక్కరే తినకూడదట, దాన్ని పగలబట్టి పక్క వాళ్ళకు కూడా తింటారా అని అడగండి, వాళ్ళు తింటామంటే ఇవ్వండి, నా ఒకటి వాడు కొబ్బరి నాకు పడదంటే మాత్రం బలాత్కారంగా పెట్టకండి, ఇదిగో కొబ్బరికాయ ముక్క నేర్చాను పుచ్చుకుని తినాల్సిందే, తినకపోతే నరకానికి పోతామని బెదిరించకండి, ఎందుకంటే తింటే గొంతు నరకానికి పోతుంది. అందులో కొందరు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని పక్కవాడికి పెట్టాలి, అందులో కొబ్బరికాయ కంపల్సరీగా పెట్టాలన్నాడు, ఎందుకంటే కొబ్బరికాయకి ముక్కంటి అని పేరు, త్రినేత్రుడైన శివుడి అది, శివప్రసాదం శివుడు లాంటి వాడు ఇంకో శివుడికి పెట్టాలి. అందుకని ఈ 65-66 శ్లోకాల్లో ఈ జింక ఆలయమునకు వెళ్ళి శివుడికి కొబ్బరికాయ కొట్టి అర్చకుడు ఒక చెప్ప ప్రసాదంగా ఇచ్చినప్పుడు ఆ మొత్తం చెప్ప తాను ఒక్కడే తిని పక్కవాడికి పెట్టని వాడు ఏ నరకానికి పోతాడో ఆ నరకానికి పోతాను, నీకు ఇచ్చిన మాట తప్పి నేను రాకపోతే అని ఇంకే మళ్ళీ మొదలుపెట్టింది. విభూతి ధరించకుండా శివ పూజ చేసేవాళ్ళు, సంధ్యావందనం చెయ్యని వాళ్ళు, ఇళ్లలో పితృకార్యాలు చెయ్యని వాళ్ళు, పురాణం మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడేవాళ్ళు, ఏ హెల్లలు కడతారో ఆ హెల్లలు నాకు వచ్చుగాక, ఇవి నేను ఎల్లం లేనటువంటి ఒట్లు పెట్టాను అనగానే మళ్ళీ వీడికి జాలి వేసింది. ఈసారి జాలి ఎందుకు వేసిందో తెలుసా, అప్పటికి రెండో జాము వచ్చిందట, రాత్రి వేళ మొదటి జాము గడిచి రెండో జాము వచ్చింది. ఈ రెండో జాము వేళ వీడు ఈ జింకను కొట్టడానికి మళ్ళీ బాణం ఎక్కువ పెట్టగానే ఒక మారేడు దళం రాలి శివలింగం మీద పడింది. మళ్ళీ తోలు తిత్తులో నీళ్లు దాని మీద పడ్డాయి. దాంతో రెండో జాములో కూడా శివుణ్ణి పూజించినట్టు అయింది వాడు. దీనివల్ల వీడి మనసు ఇంకొంచెం కరిగింది. కరిగి సరేలే హరిణమా వెళ్ళి తొందరగారా అనగానే అది వెళ్ళిపోయింది. ఇవి వెళ్ళిపోయాయి, మూడో జాము వచ్చేస్తోంది, కానీ అవి రావడంలా. దాంతో వీడు నేను మోసపోయాను, జింకల మాట నమ్మి మోసపోయిన పిచ్చాడి కాకపోతే జింకలు ఏమిటి, మానవ భాషలో మాట్లాడడం ఏమిటి, ఒట్లు పెట్టుకోవడం ఏమిటి, మేము తిరిగి వస్తామని అండం ఏమిటి, వాటిని నమ్మి విడిచిపెట్టడం ఏమిటి, ఇదంతా ఏదో విచిత్రంగా ఉంది, కల కింద ఉంది నాకు. నోటిదాకా వచ్చిన కూడు చేజేతులారా నేల మీద ఒలకబోసుకున్నట్టు అయిపోయింది. ఈ జింకలు వస్తాయా, ఆడజింకేమో పిల్లలకి పాలిచ్చుకుంటూ హాయిగా వెళ్ళిపోతుంది, మగజింక దాని వెనకాతలు పోతుంది, ఈ అడవి వదిలి ఎక్కడికో పోతారు. ఛీ, నా కర్మ కాలిపోయింది, తిండి లేకుండా పోయింది, ఆకలి పెరిగిపోతుంది. దానికి తోడు తెల్లవారితే ఇంటికి వెళ్ళి పెళ్ళానికి అత్తమామలకి తల్లిదండ్రులకి బిడ్డలకి పెళ్లి రోజు పూట ఏం దొరకలేదని ఎలా చెప్పాలి అని వీడితే ఒకటే బాధపడిపోయాడు. ఇంతలో ఏం జరిగింది, మూడవ జాము వచ్చింది. ఆ జాము వేళ మళ్ళీ చెట్టు కింద ఏదో శబ్దం అయ్యింది. ఏమిట్రా శబ్దమని వీడు ఒక్కసారి ఉలిక్కిపడి చూసేసరికి మళ్ళీ వీడి వల్ల ఒక మారేడు దళం వచ్చి శివలింగం మీద పడింది. తోలు తిత్తులోని వీడు దాని మీద పడ్డాయి. అంటే మూడు జాములు వాడు అనుకోకుండా శివ పూజ చేశాడు. మూడు జాములు పూజ అంటే చాలా గొప్ప పూజ అది. సరిగ్గా సమయానికి ఆడజింక, ఆడజింక వెనక మొగజింక, దాని వెనక అతను నాలుగు కిడ్స్ పిల్లలు వచ్చేసాయి. అవన్నీ వచ్చాయి. ఓ కిరాతక, నువ్వు ఎంత మంచివాడివి, నా పిల్లలకి పాలివ్వడానికి నన్ను వదిలేవు, నేను నీ ధర్మమానని పిల్లలకి పాలిచ్చాను, నన్ను తినేయ్యంది ఆడజింక. మొగజింక వచ్చింది, మహానుభావుడు నువ్వు ఎంతో మంచివాడివి, నా పిల్లలకు ఆస్తి రాసి ఇవ్వడానికి నన్ను పంపించావు, నేను నీ వల్ల పిల్లల్ని ఒకసారి చూడగలిగాను, కానీ నా పెళ్ళాన్ని మాత్రం చంపక నువ్వు మంచివాడు అని అర్థమైపోయింది. నా పెళ్ళం బక్కగా ఉంటుంది, నేను కొంచెం దుఃఖగా ఉంటాను, మంచి పొట్ట గిట్టాతో ఉన్నాను నేను, నన్ను చంపి నా మాంసంతో నువ్వు నీ కుటుంబం బ్రతకండి, ఈ ఆడజింకను వదిలిపెడితే నా పిల్లలు బతుకుతారు అంది అది. అప్పుడు ఆ పిల్లలు వచ్చేసి మా అమ్మ నన్ను లేకపోతే మేము ఉండలేము, వాళ్ళని చంపొద్దు, మేము నలుగురు మగపిల్లలమే, మమ్మల్ని తినేయండి, చైనా వాళ్ళు ఇంతంత పిచికి పిల్లల్ని తిన్నట్టుగా మమ్మల్ని కూడా కొరుక్కు తినేయండి, మమ్మల్ని తినేసి మా అమ్మ నాన్నలు వదలండి, కిరాతకుడు గారు కిరాతకుడు గారు అని అవిభతి మారే. వీడికి మతిపోయింది. ప్రాణభయంతో ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడానికి పారిపోయే వాళ్ళని నేను చూశాను ఎంతో పూర్వం. జింకలు అవ్వచ్చు, పులులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఎవరైనా ప్రాణభయంతో పారిపోతారు, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి. అటువంటిది ఈ జింకల కుటుంబం ఏమిటి నా దగ్గరకు వచ్చి ఇలా బతిమాలుతున్నాయి, మొగుడు కోసం ప్రాణత్యాగం చేస్తానుంటోంది ఆడజింక, పెళ్ళాం కోసం ప్రాణత్యాగం చేస్తానంటున్నాడు మొగజింకరావు గారు, జింకారావు గారు. ఇప్పుడు పిల్లలు వచ్చి అమ్మా నాన్నలను విడిచిపెట్టండి, మమ్మల్ని తినండి అంటున్నాయి. ఎంత ఆదర్శ కుటుంబం ఇది. భార్యాభర్తలంటే ఈ జింకల్లా ఉండాలి, పిల్లలంటే ఈ జింక పిల్లల్లా ఉండాలి, పిల్లల మీద ప్రేమ చూపించే తల్లిదండ్రులంటే ఈ జింకల దంపతుల్లా ఉండాలి అనుకున్నాడు వాడు. ఇంతలో ఈ గందరగోళంలో నాలుగో జాము కూడా వచ్చింది. అప్పటికి మళ్ళీ వీడి దగ్గర నుంచి కాసిన నీళ్లు శివలింగం మీద పడ్డాయి, మరో పత్రం కూడా తెలియకుండానే శివలింగం మీద పడింది. సంపూర్ణంగా వీడి మనసు మారిపోయింది అండి, మామూలు కాదు, పూర్తిగా వాడి మనసు మారిపోయింది. వాడు తెలియకుండానే అత్యంత కరుణాస్వరూపుడైపోయాడు. వాడు కన్నీళ్లు పెట్టుకుని చెట్టు మంచి కిందకి దిగి ఆ జింకల్ని నిమిరి, జింకల్లారా జింకల్లారా, నేను మనుష్య జన్మ ఎత్తి ఏం సాధించాను, మీరు పరోపకారం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు, ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగం చేస్తున్నారు, నేను ఎన్ని ప్రాణుల్ని చంపానో తెలియదు, ఇప్పటి వరకు కొన్ని వేల జంతువుల్ని చంపేశాను, ఆవుల్ని చంపాను, మేకల్ని చంపాను, దున్నపోతుల్ని చంపాను, జింకల్ని చంపాను, పందుల్ని చంపాను, దిక్కుమాలిన శరీరం పోషణ కోసం జీవుల్ని చంపి 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 ఇప్పటికీ ఈ స్థితికి వచ్చాను నేను. నేను నా పెళ్ళం నా బిడ్డలు అందరం నిత్యం మాంసంతో బతకడమే, ఒక్కనాడు ఫలం కాదు ఫలం తప్ప, ఎన్ని పాపాలు చేశాను, నాకు ఏ గతి పట్టనున్నదో, కాంవా గతిం గమిష్యామి పాతకం జన్మతః కృతం ఇదానీం చింతయామ్యేవం ధిక్తిచ్చ జీవనం మమ. పుట్టినాటి నుండి ఈనాటి వరకు ఎన్ని పాపాలు చేశాను, భగవంతుడు ఇంత ప్రకృతి ఇచ్చాడు, ఫలాలు ఇచ్చాడు, ఆకులు ఇచ్చాడు, ఫలమూలాశనం తినక, చక్కని కూరగాయలతో బ్రతక్క, అనేక రకాల ధాన్యములతో బ్రతక్క, కేవలం జీవులను చంపి ఆ మాంసంతో పొట్ట పోషించుకున్నాను. పెద్దలు చెప్పారు నాకు ఒకప్పుడు కొంతమంది, అన్యమాంసముల నిజాంగ మాంసంబు పోషింతు నరుట కంటే చెట్ట కలది. తిక్కనగారు చాలా అద్భుతమైన పద్యం రాస్తారు, ఏ పర్వంలో, శాంతి పర్వంలోనూ ఆనుశాసనిక పర్వంలో. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుతో చెప్తాడనమాట, శాంతి పర్వం అనుశాసనిక పర్వం ఎంత గొప్ప అండి, మీరు సంపూర్ణ భారతంలో విన్నారుగా. నాయన ధర్మరాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మహాపాపం ఇతరుల యొక్క మాంసంతో మన మాంసం పోషించుకోవటం అనమాట. మాంసం తిని మన మాంసం పెంచుకోవడం కంటే మరో పాపం లేదు అంటాడు. దాన్ని అందమైన పద్యంలో రాస్తాడు, అన్య మాంసముల నిజాంగ మాంసంబు పోషింతు ననుట కంటే చెట్టలేదు. ఇతర జీవుల మాంసంతో మన శరీరంలో ఉన్న రక్త మాంసాలు పెంచుకోవడం కంటే మరొక పాపం లేదని శాస్త్రం. ఈ మాంసాహారం తినడం మరిగితే ఇంక వాడు అందులోంచి బయటికి రాలేడు. భీష్ముడు అంటాడు, మాంసాహారం మిక్కుటమైన రుచిగా ఉంటుంది అన్నాడంటే, ఆయన కూడా ఒకప్పుడు తిన్నవాడు కనుక ఆయనకు తెలుసు కాబట్టి చెప్పాడనమాట. పెద్ద వయసు వచ్చాక మానేశాడు కానీ చిన్నప్పుడు తెగదన్నట్టు ఆయన కూడా. అందుకని అది మానడం కష్టం, కానీ జీవితంలో అది మాని శాకాహారం తిన్నవాడికి వచ్చేటటువంటి శక్తి మరి ఎవరికీ రాదు. కానీ మానలేరు. ఇతర మాంసములతో ఈ మాంసం పెంచుకోవటం మహాపాపం, కాబట్టి ఈ రోజు నుంచి మీరు శాకాహారులే బ్రతకండి అని ధర్మరాజాదులకు చెబుతాడు ఆయన. అదే వీడు పెద్దలు చెప్పిన గుర్తుకు తెచ్చుకున్నాడు. మా పెద్దలు కొందరు చెప్పారు వద్దని, నేను వినలేను. నా జీవితం అంతా హింసతో గడిపాను. అసలు ఎన్ని జీవులు చంపానో లెక్క జమాలేదు. కొన్నింటిని తినడానికి చంపాను, కొన్నింటిని కాలక్షేపానికి వేటాడి చంపేశాను, సింహాలు పులులు వంటి క్రూర మృగాల్ని, కొన్ని పాముల్ని కాలుతో తొక్కి చంపేశాను. ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ ఓ జింకల్లారా, మిమ్మల్ని చూడగానే నాకు జ్ఞానం వచ్చింది. ఇది జ్ఞానం సమాపన్న, నాకేదో జ్ఞానం వచ్చింది. క్రూరత్వం విడిచిపెట్టాలనిపిస్తోంది, అహింస పరమోధర్మ అనిపిస్తోంది, మరి ఏమిటో తెలియదు మరి అన్నాడు. అనగానే అప్పుడు అక్కడ ఓ శబ్దమయ్యింది. ఈ శబ్దంలో వీడిని వెతుక్కుంటూ రాత్రి నిద్రలేక మొగుడు ఏమైపోయాడో అని పెళ్ళం వచ్చేసింది ఇక్కడికి. వీడేమో తెల్లారింటికి ఎడదామనుకుంటున్నాడు, కానీ మధ్యాహ్నం 1:00 దాటిన దగ్గర నుంచి వాళ్ళ ఆవిడకి అనుమానం వచ్చేసింది. మా ఆయన అడవిలో ఎక్కడో తప్పిపోయాడు, వాడు ఎక్కడున్నాడో వెతుకుదామని బయలుదేరింది. అప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు అన్నారు, పిల్ల నువ్వు ఒక్కదానివి చీకట్లో పెడితే ప్రమాదం, అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, నువ్వు మా కూతురువి, అల్లుడంటే మాకు ప్రాణం అని చేత మేము వస్తామని ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా బయలుదేరారు కూడా. అప్పుడేం చేశారు ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఈ కిరాతకుడి తల్లిదండ్రులు, ఏ కోడలే వెళ్ళాలా, కోడలి తల్లిదండ్రులే వెళ్ళాలా, మేము వస్తామని పట్టుదల, వేళ మీద పట్టుదలతో వాళ్ళు బయలుదేరారు. కొడుకు మీద ప్రేమ కంటే ఈ పట్టుదలలు కొన్ని ఉంటాయి కదా, దాంతో వాళ్ళు బయలుదేరారు. అప్పుడు పిల్లలు అన్నారు, అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ బా అమ్మ తాత మేము వస్తాం అన్నారు. మొత్తం అంతా కట్టగట్టుకు బయలుదేరారు. ఈ మధ్యాహ్నం బయలుదేరి అలా అలా వెతక కొన్ని చోట్ల ఈ కిరాతకుడి కాలి గుర్తులు కనబడ్డాయి. ఆ గుర్తుల్ని పట్టుకుని ఇక్కడ దాకా వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు రావడంతో ఏమయ్యో నువ్వు బతికే ఉన్నావా అని ఇది కన్నీళ్లు పెట్టుకుంది. అల్లుడు బతికే ఉన్నావా అని అత్తమావలు, కొడుక బతికే ఉన్నావా అని వాళ్ళు, డాడీ ఈ బాడీ ఉందా అని వాళ్ళు, పిల్లలు అందరూ కాసేపు సినిమాల్లో శోకన్నాలు పెట్టినట్టు పెట్టారట. పెట్టి ఇన్ని జింకలు ఎదురుకుండా ఉంటే ఇంకా చంపలేదేం అంది పెళ్ళం. ఏమే పెళ్ళమా, నేను నిన్న కొంతసేపు కనపడకపోతే నువ్వెందుకు అల్లాడిపోయావే అన్నట్టు వాడు. నువ్వు నా మొగుడు కదయ్యా, మరి మొగుడు లేకపోతే నేను ఎలా ఉంటాను, ఎంత దుర్మార్గురాలైనా జీవుల్ని తినేదాన్నైనా నాకు మొగుడు మొగుడే కదా, నువ్వు కనపడకపోతే నిన్నంతా నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు, అందుకే వచ్చేశాను అనగా ఇప్పుడు పిల్లల్ని పిలిచాడు. ఒరే నా కోసం ఎందుకు వచ్చారా అని అడిగాడు. నాన్నవు కదా నాన్న, నాన్న లేకపోతే పిల్లలు ఉంటారా, పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయిన తర్వాత ఎలాగో మా పెళ్ళం బిడ్డలతో మేము కాలక్షేపం చేస్తాం అనుకో, అందాక నువ్వు అంటే ప్రాణం కదా అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు ఈయన తల్లిదండ్రులకేసి తిరిగాడు. అమ్మ నాన్న నా కోసం ఎందుకు వచ్చారంటే మేము కనిపించిన కొడుకు కదా ఎట్రా నువ్వు అన్నట్టు వాళ్ళు. అత్తమామలకేసి తిరిగాడు. మీరెందుకు వచ్చారంటే మా బిడ్డకి నువ్వు మొగుడు, నువ్వు లేతే మా అమ్మాయికి సౌభాగ్యం ఉండదు కదా అల్లుడు అన్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు, ఒక మనిషి కనబడకపోతే పెళ్ళానికి భర్త లేడనే బాధ, కొడుకు లేకపోతే తల్లిదండ్రులకు పుత్రుడు లేడని శోకం వస్తుంది, అత్తమామలకు అల్లుడు పోతే శోకం, పిల్లలకి తండ్రి పోతే శోకం, మనం ఇంత శోకిస్తున్నామే మన స్వార్థం కోసం, మన బంధుత్వం కోసం, నావాడు అనుకున్నప్పుడు వాడి కోసం ఏడుస్తున్నామే. అదే పక్కవాడు ఎవడన్నా చచ్చిపోతే ఒక్కడ ఏడుస్తామా? ఇదే నా బదులు ఇంకొక మనిషి చచ్చిపోతే వాడెవడో పరాయివాడు, వాడి గురించి మనకెందుకు అనుకుంటున్నాం? మనం ఇంత స్వార్థపరులం. ఏం మనకున్న ప్రేమలో ఈ జంతువులు కొండవా? ఈ జింక భర్త, ఈ జింక భార్య, వీళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళు బాబు బాబు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, వాటిని నేను చంపమంటారా? చంపి ఆ మాంసం తిని కళ్ళు తాగి కైపెక్కి కొట్టుకు చావమంటారా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అనగానే ఆ పూట ఏం మహిమో తెలియదు కానీ ఈశ్వర మహిమ, శివరాత్రి మహిమ వల్ల పెళ్ళం అంది. నిజమేనయ్యా, ఇవాళ మన పెళ్లి రోజు, మన పెళ్లి రోజు పూట పాప ఈ భార్యాభర్తలు విడదీస్తామా, వదిలేద్దాం అంది. ఆ పెద్దవాళ్ళు అలాగే అన్నారు, పిల్లలు అదే అన్నారు. ఇలా అందరూ జ్ఞానం పొంది ఈ జింకల మీద ప్రేమ చూపించారు. అప్పుడు కిరాతకుడు జింకలకేసి తిరిగి, జింకల్లారా జింకల్లారా, నిశ్శంకగా మీ దారిని మీరు వెళ్ళిపోండి, మేము మిమ్మల్ని చంపం, మీ వల్ల మాకు కనువిప్పయింది. ఎంతో పూర్వం మేము ఎన్నో జీవుల్ని కిరాతకంగా చంపి నరికి పశ్చిమవంశం తిన్న పాపాత్ములం, ఇప్పుడు మాకు పశ్చాత్తాపం కలిగింది, ఇక మీరు వెళ్ళిపోండి అనగానే కింద ఉన్న శివలింగ ప్రాంతంలో నుంచి ఒక పెద్ద కలకలం మొదలయ్యింది. ఆ కింద ఏది బిల్వవృక్షం కింద శివలింగం ఉందని చెప్పాను కదా, అది అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. ఆ లింగం నుంచి శివుడు సాక్షాత్కరించాడు, సాక్షాత్కారము చెందాడు గిరీశు. ప్రత్యక్షమై ఏమన్నాడు? ప్రసన్న శంకరస్తద, ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. నాయన కిరాతక, ఇది శివరాత్రి పర్వదినం, శివరాత్రి యొక్క ప్రాతకాలం ఇది, క్రమంగా రాత్రి అవుతుంది. శివరాత్రికి ముందు రోజు నువ్వు తెలియకుండా ఉపవాసం ఉన్నావు, నీ తోలితిత్తులో ఉన్న నీళ్లు నా లింగం మీద పడ్డాయి, ఈ బిల్వవృక్షం అనే వృక్షం యొక్క ఆకులు కూడా నా లింగం మీద పడ్డాయి, నాకు బిల్వం అంటే చాలా ఇష్టం, బిల్వార్పణం చేసినటువంటి వాడిలో ఉన్న మనస్సులో ఉన్న పాపిష్టాలోచనలు తొలగించి వాడిని అనుగ్రహిస్తూ ఉంటాను నేను. నీవు తెలియకుండానే ఆరాధన చేసావు, అందుకే కరుణాస్వరూపుడి అయ్యావు, ఈ హరిణాలని రక్షించావు, సాక్షాత్తు గిరీశానుడి యొక్క కృప పొందగలిగాం, ఇది ఇలా దగ్గరికి రా అని ఆ బోయవాణ్ణి స్పృశించాడు, భార్యని స్పృశించాడు, కుటుంబాన్ని స్పృశించాడు. ఈశ్వర స్పర్శ వల్ల వాళ్ళు కూడా పరమ పుణ్యాత్ములైపోయి భక్తితో పూజించారు. అట్లా పూజితంచ స్వరూపంకి ఆ స్వరూపాన్ని పూజించారు. ఈ చెట్టు ఆకులు మారేడాకులా, ఈ చెట్టుని మారేడు చెట్టు అంటారా, ఈ ఆకులు అంటే నీకు ఇష్టమా ఈశ్వరా అని వెంటనే ఆయన ఆ చెట్టు ఆకులు బాగా డులి చేసి, డులి చేస్తున్నప్పుడు ఏంటి చేతులతో ఇలా లాగేస్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నాయట, రక్తం కారుతున్నా సరే ఆకులు లాక్కొచ్చి శివుడి మీద వేశాడు. ఇంత పూర్వం రాయి మీద వేశాడు, ఇప్పుడు సాక్షాత్తు శివుడి శిరస్సు మీద శివరాత్రి పూట బిల్వపత్రములు వేసి పూజించాడు వాడు. వాడికే యోగం పట్టిందో తోడు. అప్పుడు శివుడు, ఈ జింకలకి శాశ్వతమైన చంద్రలోకం ఇస్తున్నాను, ఇవి ఈ రోజు నుంచి చంద్రలోకంలో చేరతాయి, రాత్రిపూట చూసేవాళ్ళకి ఆ జింకలు కనపడతాయి, తెలుగుకి చంద్రుల్లో మత్స అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది మీకు, అందులో కనపడదండి మత్స కాదు జింకలే, అందుకే ఆయనకి హరిణాంకుడు అని పేరు వచ్చింది. ఒకసారి జింకని ఒకసారి ఒక కుందేలుని కూడా అనుగ్రహించి చంద్రమండలానికి పంపెట్టే శివుడు. అందుకే ఆకాశంలో చంద్రుడిలో ఒక్కొక్కప్పుడు జింకాకారం, ఒక్కొక్కప్పుడు కుందేలాకారం కనపడతాయి. శశాంకుడు అని హరిణాంకుడని చంద్రుడికి పేరు. హరిణము అంటే జింక, అంకము అంటే చిహ్నం మచ్చ, హరిణాంకుడు అంటే జింక అని ఒక మచ్చ కలిగిన వాడు. శశాంకుడు, శశము అంటే కుందేలు, కుందేలు మచ్చ కలిగిన వాడు అని పేరు వచ్చింది. కుందేలుని ఒక జింకని ఈశ్వరుడు శివరాత్రి పూట అనుగ్రహించి పంపాడు. ఇక్కడ ఈ కథలో మీరు హరిణం గురించి తెలుసుకున్నారు, శశకం కుందేలు గురించి లింగపురాణంలో ఉంటుంది, అందులో కుందేలును కూడా అనుగ్రహించి చంద్రమండలానికి పంపాడు ఆయన. అప్పటి నుంచి చంద్రుడు హరిణాంకుడు శశాంకుడు అయ్యాడనమాట. అలా వాటిని పంపేశాడు. ఇప్పుడు వేళకేసి తిరిగాడు, నాయన ఈ ప్రాంతం ఈ రోజు నుంచి పరమ పవిత్రం అయిపోతుంది, ఇక్కడ ఈ శివలింగం అర్బుదేశ్వరుడు అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, గంగానదీ తీరానికి వెళ్ళు, అక్కడ నీ కోసం ఒక గొప్ప రాజధాని తయారు చేస్తున్నాను. గంగానదీ తీరంలో గొప్ప రాజధాని తయారవుతుంది, ఆ రాజధానికి శృంగబేరపురం అని పేరు వస్తుంది, నీకు ఈ రోజు నుంచి గుహుడు అని పేరు పెడుతున్నాను, నీ హృదయ గుహ అత్యంత పవిత్రం అయిపోయింది కనుక ఈరోజు నుంచి నేను నీకు ఏం చేస్తున్నాను గుహుడు అని పేరు పెడుతున్నాను. రాజధాని సమాశ్రిత్య శృంగబేరపురే పరాం అనపాయ వంశవృద్ధి శ్లాఘనీయ స్వరైరపి నీకు ఈ రాజధాని శృంగవేరపురం అని పిలువబడుతుంది. నువ్వు గుహుడు నీ పేరుతో, నీ పెళ్ళాం బిడ్డలతో, నీ అత్తమామలతో ఈ కిరాతకులకి రాజు అవుతావు, పరమ పవిత్రుడు అవుతావు, గంగానదిలో పడవల్ని నడపడం అనే వృత్తి పెట్టుకుంటావు, ఇళ్లకు వచ్చిన వాళ్ళకి పళ్ళు పెట్టి అనుగ్రహిస్తావు. ఇంకొక గొప్ప వరం ఇస్తున్నాను, కొద్ది రోజుల్లో త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు రాముడనే పేరుతో అయోధ్యానగరంలో దశరథుడికి పుత్రుడై అవతరిస్తాడు. అంతటి మహానుభావుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను మిత్రుడిని చేసుకుంటాడు, నీకు రాముడికి మైత్రి వస్తుంది. గురుహే రామస్తవ వ్యాధ సమాయాస్యతి నిశ్చితం కరిష్యతి త్వయా మైత్రీం మద్భక్త స్నేహ కారకః మత్సేవాసక్త చేతాస్త్వం ముక్తిం యాస్యసి దుర్లభాం. శివభక్తులకి విష్ణు కటాక్షం, విష్ణుభక్తులకి శివకటాక్షం లభిస్తాయి. ఇవాళ నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రుడివైన భక్తుడు అయ్యావు, అందువల్లే రామానుగ్రహం పొందుతావు. రామచంద్రుడు అరణ్యవాసానికి వెడుతూ వెడుతూ నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గర ఒక పూట విశ్రాంతి తీసుకుంటాడు, నువ్వు ఇచ్చే ఫలాలు తింటాడు, తెల్లారి లేచాక నీ పడవలో గంగానదిని దాటుతాడు, తద్వారా నీవు శాశ్వతమైన కీర్తి పొందుతావు. రాముడంతటి వాడి కౌగిలికి నువ్వు పాత్రుడు అవుతావు, రాముడితో మైత్రి చేస్తావు. ఇది నా పూజాఫలం. దానివల్ల ఏమవుతుంది, ఇటు నా పూజాఫలం, రాముడి యొక్క మైత్రీ ఫలం వల్ల ముక్తిం యాస్యసి దుర్లభాం, ఎవ్వరికీ లభించని శాశ్వత ముక్తి నీకు ప్రసాదిస్తున్నాను. ఈ జింకలన్నీ కూడా ఈ క్షణమే చంద్రలోకానికి వెళ్ళిపోయాయి అని చెప్పగా, అప్పుడు గుహుడు, నీవు చెప్పినట్టే గంగానదీ తీరంలో శృంగవేరపురానికి వెళ్ళి పరిపాలన చేస్తాను, నా ఆయువు ఎంత అన్నాడు. ద్వాపరయుగం ప్రారంభం వరకు నువ్వు ఉంటావు, ఇది కృతయుగం, ఇప్పటి నుంచి ద్వాపరయుగం ప్రారంభం వరకు ఉంటావు. ద్వాపరయుగం ప్రారంభమయ్యాక మొదటి పాదంలో నువ్వు శాశ్వతంగా కైలాసానికి వచ్చేద్దు. కానీ ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా అంటే, స్వామి ఈ చెట్టు కింద ఒక గొప్ప ఆలయం తయారవ్వాలి, ఆలయంలో నువ్వు అర్బుదేశ్వరుడనే పేరుతో కొలువయ్యుడి దారు అర్బుద పర్వతం కనుక నీ దర్శనానికి వచ్చిన వాళ్ళకి తక్షణం భుక్తి ముక్తి ప్రసాదించు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పక నన్ను కూడా తలుచుకునేటట్టు చెయ్యనగా తథాస్తు. ఇక్కడ ఒక మహాలయాన్ని విశ్వకర్మ నిర్మిస్తాడు, ఆలయంలో అర్బుదేశ్వరుడనే పేరుతో కలియుగ అంతవరకు ఉంటాను. నువ్వు ఏ రాయి మీద కాలు పెట్టి చెట్టు ఎక్కావో ఆ చెట్టే ఆలయం అవుతుంది, కిందన్న లింగం అర్బుదేశ్వరుడు అవుతుంది. ఇక్కడ నాకు పక్కనే ఓ చిన్న మందిరం నీకు కూడా కడతారు భక్తులు, గుహుడికి ఆలయం ఇక్కడ మాత్రమే ఉంటుంది, నన్ను దర్శించిన వాళ్ళు నిన్ను కూడా తప్పక దర్శిస్తారు. కాళహస్తిలో కన్నప్పని, ఇదిగో ఇక్కడేమో గుహుడిని చూడాలట, ఇప్పటికి కూడా గుహుడి యొక్క ఆలయం ఉంది అక్కడ, నిన్ను చూస్తారు, నన్ను చూస్తారు, అలాంటి వాళ్ళకి శీఘ్రంగా భుక్తి ముక్తి రెండూ ఇస్తాను, నువ్వు రామకృపతో శాశ్వత కైలాసం పొందు అని వరమిచ్చేయగానే పులకించిపోయాడు ఆయన. ఈశ్వరుడిని పదే పదే పూజించాడు, శివరాత్రి పర్వదినం పూట శివుడిని పూజించి సేవించి అర్బుదేశ్వర ఆలయ ప్రతిష్ట జరిగేదాకా ఉండి అక్కడి నుంచి గంగానదీ తీరానికి వెళ్ళి శృంగవేరపురం అనే రాజధానిలో సుఖంగా ఉన్నారు, అరణ్యంలో బతికారు వాళ్ళు. కృతయుగం నుంచి త్రేతాయుగంలో రామచంద్రుడు వచ్చేదాకా అక్కడే ఉన్నారు. రామచంద్రుడిని అంతటి వాడిని పడవెక్కించుకున్నాడు కదండి, అసలు ఏం అదృష్టవంతుడు గుహుడు. గుహుడి యొక్క ఫ్లాష్ బ్యాక్ ఇది, శివపురాణంలో ఉంటుందన్నమాట. ఇది శివపురాణంలో రుద్ర సంహితలో గుహచరిత్ర శివరాత్రి మహాత్మ్యంలో వివరించారు. నిజంగా రాముడి కాళ్ళు ఎవరు కడగలిగారు, ఈశ్వరుడికేమో అభిషేకం చేశాడు శివరాత్రి నాడు, ఆ పుణ్యం వల్ల సాక్షాత్ ఆదిదేవుడు నారాయణుడు హరి విష్ణు రాముడిగా పుడితే ఆయన కాళ్ళు కడిగాడు, ఎంత చమత్కారంగా కడిగాడు తెలుసా. అది కూడా రాముడేమో గంగానదిని దాటించమంటే పడవ పట్టుకొచ్చాడు ఈయన, రాముడు అందులో పడవలో కాలు పెట్టబోతుంటే ఆగు నాయనో అన్నాడు. అదేమిటి నాయన, పడవ ఎక్కుతాను కదా, పడవ ఎక్కబోతూ ఉంటే ఎందుకు ఆగు అంటున్నావు అంటే కొంత తడవు ఆగు అని, పడవ ఎక్కకుండా ఎందుకు ఆపావు బడవ అంటే, అంబో దాని వెనకాతల కథ ఉంది బాబు, నేను నీ గురించి చాలా విన్నాను, నువ్వు ఎప్పుడో ఓ రాయి మీద కాలెట్టావట, దెబ్బతోటి ఆ రాయి కూడా స్త్రీ అయిపోయేదట, రాతిని నాతిగా చేసే శక్తి నీ పాదానికి ఉందని విన్నాను, అందువల్ల క్షాళయామి తవ పాద పంకజం నాథ దారు దృషదోహిమంతరం. అధ్యాత్మరామాయణంలో శ్లోకం ఇది, నీ పాదపద్మాలు కడుగుతాను, కడిగితే నీ కాళ్ళ కింద ఉన్న దుమ్మంతా పోతుంది, లేదంటే నీ దుమ్ము నీ కాలి కింద ఉన్న దుమ్ము నా పడవలో పడుతుంది. రాయి గట్టిది, గట్టి రాయే స్త్రీగా మారిపోతే కొంచెం మెత్తగా ఉన్న చెక్క ఏమవుతుంది, ఈ చెక్క చక్కని స్త్రీ అయిపోతే నాకు చిక్కొచ్చి పడిపోతుంది, నీ దుమ్ము వల్ల నాకు నోట్లో దుమ్ము పడుతుంది. ఎందుకంటే ఈ పడవ మీద జనాలు లెక్కించుకుని అవతల ఒడ్డుకు తెరిస్తే వాళ్ళు రూపాయో పావలాయో ఇస్తారు, ఆ డబ్బులతో బతుకుతున్నావు. ఇప్పుడు నువ్వేమో అనవసరంగా ఈ పడవని ఆడదానిగా మార్చిన నోట్లో దుమ్ము కొడతావా? పైగా ఉన్న పెళ్ళం సరిపక్క కొత్త పెళ్ళం వచ్చింది అని మా ఆవిడ నా నెత్తి మీద పడచ్చు. అదొక కష్టం. కాబట్టి నీకు పుణ్యం ఉంటుంది, కాళ్ళు కడుగుతానన్నట్ట. ఎంత చమత్కారం! ఎన్ని తెలివితేటలు! మరి శివార్చన చేస్తే తెలివితేటలు రాకేమవుతాయి? దాన్నే పరమ పుణ్యాత్మురాలు కవయిత్రి రచయిత్రి మొల్ల శ్రీశైలం దగ్గర ఉన్న ఆత్మకూరు ఉంది కదా, ఆత్మకూరులో ఉండేది ఆవిడ. ఒకప్పుడు అక్కడి నుంచే ఆవిడ కవిత్వం రాసింది. కుమ్మరి వంశంలో పుట్టి జగత్ప్రసిద్ధికి ఎక్కిన ఒక పుణ్యాత్మురాలు ఆవిడ. ఆవిడ అందమైన పద్యం ఓ చంపకమాలలో రాసింది అన్నమాట. సుడిగొని రామ పాదములు సోకగా, సుడిగొని రామ పాదములు సోకగా, ధూళి వగిల్చి రాయి ఏర్పడ ఒక కాంతయ్యనట, పన్నుగ ఈతని పాదరేణు వియ్యడ వడినోడ సోక, ఇది ఏ మగునో ఎన్ని సంశయంబునల్ కడిగె గుహుండు రామ పద కంజ యుగము భయము పెంపున. ఏదో రాముడు అలా నడిచి పెడుతూ ఉంటే పొరపాటున ఆయన కాలి కింద దుమ్ము అలా గిరగిరా తిరిగొచ్చి రాయి మీద పడినంత మాత్రం చేతనే ఆ ధూళి వహించి రాయి అహల్య అని ఒక స్త్రీగా మారిపోయిందిట. ఇప్పుడు ఈయన కావాలని పడవ మీద కాళ్ళు పెడుతున్నాడు. అప్పుడు పూర్తిగా దుమ్ము దీని మీద పడుతుంది. అప్పుడు ఆ పడవ ఏమైపోతుందో అని సంశయంతో అనుమానంతో గుహుడు కాళ్ళు గడిగట్టి ఈ వంక పెట్టి కాళ్ళు గడిగే భాగ్యానికి నోచుకున్నాడు అనమాట. రాముణ్ణి నీ కాళ్ళు కడుగుతానంటే ఆయన కాళ్ళు ఇవ్వడు కదా, అందుకని కాళ్ళు కడగడానికి ఇంత చమత్కారక మాట మాట్లాడాడు. ఏదో వంకతో భక్తులు ఉన్నారే, ఆ రామచంద్ర ప్రభు కాళ్ళు కడిగేస్తారు లాగేస్తారు అనమాట. ఇక చూడండి ఎంత అందమైనటువంటి శ్లోకం, అంత అందమైన పద్యం, దాన్ని ఆరుద్ర గారు అంత అందమైన పాటగా రాశారు. ఘంటసాల పాడాడు, ఇక ఆ గంటల్లో పడితే ఎలా మారిపోతుంది? ఆగు బాబు ఆగు, అయ్యానే ఒత్తుండ బాబునే ఒత్తుండ, అయ్యానే ఒత్తుండ బాబునే ఒత్తుండ, నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నానావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్క మారు కాళ్ళు కడగనీయమంట, మూడు మూర్తుల నువ్వు నారాయణమూర్తి వంట, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటే నువ్వేనే రామయ్య తండ్రి. ఎంత హాయి అయిన పాట అండి ఇవి పాటలు అంటే. అవి పాడుకుంటూ ఉంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేసిందా? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మహానుభావులు వాళ్ళ చమత్కారంతో పరమేశ్వర సేవ చేసుకున్నారు. ఆ గుహుడి యొక్క దివ్య కథ ఇవాళ మీరు విన్నారు. ఈ గుహుడి కథ విన్నటువంటి వాళ్ళట తెలిసి కానీ తెలియక కానీ గబ్బిలాల్ని పిచికల్ని కాకుల్ని మొదలైనటువంటి జంతువుల్ని తిన్న మహాపాపం పోతుంది, హింసాపాపం తొలగిపోతుంది. భవిష్యత్తులో అహింసాపరులైతే మరింత మంచిది అనుకోండి.